అసలు మొత్తం బాడీనే కనబడుతుంది, బాడీ తల మాత్రం కనబడుతుంది, కాళ్ళు చేతులు పెద్దగా కనబడించు అన్నట్టు. సో అతను చూస్తే జనరల్ గా ఏమనుకుంటాం మనం, అసలు భగవంతుడు ఎందుకు ఇట్లున్నాడు అని చెప్పేసి అనుకుంటాం. జనరల్ గా కృష్ణుడు శ్యామసుందరుడు చాలా బ్యూటిఫుల్ గా ఉంటాడు, చూస్తే ఇంకా మళ్ళీ మళ్ళీ చూడాలని చెప్పేసి అనిపిస్తుంది. చాలా మంది ఈవెన్ పిలిగ్రిమ్స్ వచ్చే వాళ్ళు కూడా భగవంతుని భగవంతుని అలంకారం చూసి అవర్స్ అవర్స్ అట్లే ఉండిపోయిన వాళ్ళు, కొంతమంది భగవంతుని కన్నీళ్లతో దర్శనం చేసుకున్న వాళ్ళు ఉన్నారన్నట్టు. కానీ సేమ్ భగవంతుడు జగన్నాథుడు ఈ విధంగా అంటే రూపం చాలా ఒక విచిత్రమైన రూపం అన్నట్టు. అటువంటి రూపంలో చూస్తే జనరల్ గా అందరికి ఏమనిపిస్తుంది, ఇతను అతను ఒకటేనా అనే అనుమానం వస్తుంది. సో ఆ భగవంతుడు ఇంతటి శ్యామసుందరుడు జగన్నాథుడిగా ఏ విధంగా అయినాడు అని చెప్పేది ఇప్పుడు మనం బ్రీఫ్ గా తెలుసుకుంటాం అన్నట్టు. సో స్క్రిప్చర్స్ లో చెప్పింది భగవంతుడికి రూపం లేదని చెప్పేసి కొన్ని కొంతమంది మాయావాదులు చెప్తారు, భగవంతుడికి రూపం లేదు, భగవంతుడికి కళ్ళు లేవు, భగవంతుడికి చేతులు లేవు, కాళ్ళు లేవు అని చెప్పేసి. కొంతమంది మాయావాదులు వచ్చేసి శాస్త్రాలు మిస్ఇంటర్ప్రిటేషన్ చేసి అంటే దుర్వ్యాఖ్యానం చేసి ఆ రకంగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఆ తర్వాత మళ్ళీ మొత్తం ఓం సహస్ర శీర్ష పురుష అని చెప్పేసి మొత్తం అవి పురుష సూక్తంలో కూడా సహస్రాక్ష సహస్రపాత్ ఇన్ని వేల వేల లక్షల చేతులు కాళ్ళు ఉండదు, జయ శ్రీ శ్రీ రాధవగోవింద భగవానికి ఈ విధంగా ఎక్స్ప్లెనేషన్ ఉంది. సో దాన్ని ఇటువంటి పురుష సూక్తమే కాకుండా ఇంకా మాయవాదులు వచ్చేసి వీరి ఏమైతే వేదాలు ఉన్నాయో వాటిని అన్నింటినీ దుర్వ్యాఖ్యానం చేసేసి భగవంతుడికి కాళ్ళు లేవు, చేతులు లేవు, రూపం లేదు అని చెప్పేసి ఎక్స్ప్లెయిన్ చేస్తుంటారు, వివరిస్తుంటారు అన్నట్టు. సో ఈవెన్ ఒక రకంగా భగవంతుడు వచ్చేసి వాళ్ళు చెప్పిన వ్యాఖ్యానాలు కూడా భగవంతుడు అంతటి మెరిసిపోలు అన్నట్టు, వాళ్ళు చెప్పిన వ్యాఖ్యానాలు కూడా సమ్టైమ్స్ నిజం చేద్దామని చెప్పేసి ఈ రకంగా లీల చేస్తున్నాడు అన్నట్టు. భగవంతుడికి చేతుల లోపలికి పోయేసి కాళ్ళ లోపలికి పోయేసి అయినప్పటికీ కూడా భగవంతుడు పరబ్రహ్మ. పరబ్రహ్మ అతను వచ్చేసి మొత్తం ఆల్ పవర్ఫుల్ అన్నట్టు, అంటే మొత్తం అందరినీ నియమించగలిగేటటువంటి శక్తి కలిగి ఉన్న సేమ్ భగవంతుడు. ఈవెన్ మాయావాదులకి కూడా అట్లీస్ట్ ఈవెన్ మాయావాదులైనా సరే కాళ్ళ చేతులు లేని భగవంతుడి దగ్గరికి రావచ్చు అని చెప్పేసి ఇంకొక ఆలోచన అన్నట్టు. సో టోటల్ ఇంటెన్షన్ ఏమంటే భగవంతుడు ఈవెన్ మాయావాదులు చేతులు ఉన్నాయి లేవు అని చెప్పేసి ఎటువంటి కేటగిరీ వాళ్ళైనా సరే మొత్తం భగవంతుడి దగ్గరికి, కొన్ని కాళ్ళు చేతులు లేదా అని చెప్పేసి అనుకున్నప్పటికీ కూడా జగన్నాథ్ దగ్గరికి వచ్చి వర్షిప్ చేయండి అని చెప్పేసి ఒక వీళ్ళకి ఈవెన్ మాయావాదులకు కూడా ఒక స్లాట్ ఓపెన్ చేయబడింది అన్నట్టు. భగవంతుడు వీళ్ళని వాళ్ళని ప్యూరిఫై చేసుకోవడానికి సాకార తత్వానికి రాగడానికి వాళ్ళు జగన్నాథ్ని వర్షిప్ చేసి ప్రే చేసి ఆ తర్వాత నెక్స్ట్ బర్త్ లో అన్నా అట్లీస్ట్ ఫ్యూచర్ బర్త్ లో అయినా మళ్ళీ భగవంతుని యొక్క భక్తికి చేరువ కాగలడానికి అన్నట్టు. సో ఈ విధంగా రకరకాల కారణాలు ఉన్నాయి భగవంతుడు భగవంతుని యొక్క ఒక యాక్టివిటీకి ఇది ఒకటే రీజన్ అని చెప్పేసి ఎవరు డిసైడ్ చేయడానికి వీలు లేదు. అది భగవంతుడు వచ్చేసి ఒక వేల వేల ప్రాబ్లమ్స్ కానీ అన్లిమిటెడ్ రీజన్స్ ని ఒకటేసారి సాల్వ్ చేయడానికి ఒక యాక్షన్ తో ఒక లీలతో మొత్తం అక్కడ ఉండే వేల వేల ప్రాబ్లమ్స్ కానివ్వండి లేకపోతే కాన్ఫ్లిక్ట్స్ కానివ్వండి వాటిని అన్ని సాల్వ్ చేయడానికి ఒక యొక్క ఒక పనితోనే మొత్తం అన్నింటినీ ఒకేసారి సాల్వ్ చేస్తాడు అన్నట్టు. సో ఇక్కడ అందులో దాంట్లో మాయావాదుల్ని ప్లేస్ చేయడానికి ఉండొచ్చు, ఆ తర్వాత మళ్ళీ భక్తుల్ని ప్లేస్ చేయడానికి ఉండొచ్చు, తన సొంత తృప్తి కోసము అతను ఆనందపడడానికి అన్ని రకాలుగా కూడా ఒకటే యాక్టివిటీలో అన్ని ఇంక్లూడ్ అయి ఉంటాయి అన్నట్టు. సో జగన్నాథుడు ఏ విధంగా అపీర్ అయినాడు అనేది చైతన్య మహాప్రభు ఒక చాలా నిగూఢమైన వివరణ ఇచ్చారన్నట్టు. సో ఒకసారి ద్వారకలో అంటే ద్వాపర యుగంలో భగవంతుడు రాజ్యం ద్వారకని పరిపాలిస్తున్నప్పుడు రోహిణీదేవి వస్తుంది అన్నట్టు. రోహిణీదేవి వచ్చినప్పుడు రోహిణీదేవిని వీళ్ళు రాణులందరూ కృష్ణ యొక్క 16,000 మంది రాణులందరూ వచ్చేసి రోహిణీదేవిని ఇన్వైట్ చేసి మంచిగా స్వాగతం పలికి ఆమెని బాగా సత్కరించిన తర్వాత మళ్ళీ భోజనాలు అయిన తర్వాత కూర్చునేసి విరామంగా అందరు కూర్చునేసి చర్చించుకుంటున్నారు అన్నమాట. సో వీళ్ళు మెయిన్ వీళ్ళ యొక్క ఇన్క్విజిటివ్నెస్, వీళ్ళకి జిజ్ఞాస ఏమందంటే రాణులకి అందరికి, మేము భగవంతుని పెళ్లి చేసుకోకముందు భగవంతుడు ఎటువంటి జీవితాన్ని గడిపినాడు, బృందావనంలో అప్పుడప్పుడు వాళ్ళకి వీళ్ళు చెప్తుంటే విన్నారన్నట్టు. ఏ విధంగా సమ్ టైమ్స్ చిన్నపిల్లప్పుడు కృష్ణుడు వెళ్ళేసి విన్న దొంగతనం చేసినాడన్నట్టు, నిద్రలో పడుకున్నప్పుడు అమ్మ నాకు మంచి విన్న చేసి పెట్టా అని చెప్పేసి నిద్రలో అరిచినట్టు మాట్లాడుతున్నట్టు అప్పుడప్పుడు ఫ్రెండ్స్ పేరు చెప్తాడట, శ్రీరామ అర్జున వాళ్ళ పేర్లు వీళ్ళ పేర్లు నిద్రలో పలుకుతున్నట్టు, ఆ తర్వాత ఒకసారి లలిత విశాఖ రాధే అని చెప్పేసి అన్నట్టు నిద్రలు అరుస్తుంటాడట. సో ఈ విధంగా ఎన్ని ఏ రకాలుగా ఏమేమి లీలలు చేస్తున్నాడు ఇవన్నీ మొత్తం భగవంతుని యొక్క ఈ బాల్యలీలని మాకు వివరించాలి అని చెప్పేసి. ఎందుకంటే రోహిణీదేవి, యశోద, నందమహారాజు వీళ్ళు మాత్రమే చూస్తున్నారన్నట్టు. ఈవెన్ వసుదేవుడు, దేవకి ఆ అదృష్టం కలగలేదు. నెక్స్ట్ మళ్ళీ వీళ్ళకి రాణులకు కానీ ఇంకా వేరే వాళ్ళకి ఎవరికి అది చూడలేదు అన్నట్టు ఈ ప్యాషన్స్. సో ఈ రాణులు వచ్చేసి రోహిణీదేవి నుంచి మొత్తం బాల్యలీలన్నీ వినడానికి ఈమెని బాగా రిక్వెస్ట్ చేసుకునేసి చెప్పమని రిక్వెస్ట్ చేస్తున్నాను అన్నట్టు. సో ఆ తర్వాత రోహిణీదేవి వచ్చేసి అన్ని నేను చెప్పగలను, కానీ ఈ బృందావనంలో ఏమైతే లీలలు కృష్ణుడు భగవంతుడు చేసిన లీలలు ఏమైతే ఉన్నాయో అది ఒకటి కండిషన్ పెట్టింది అన్నట్టు. ఇది వచ్చేసి ఎట్టి పరిస్థితుల్లోనూ కృష్ణుడు వచ్చి ఇవి వినకూడదు అని చెప్పేసి. ఒకవేళ ఇప్పటి వింటే ఏమవుతుంది, కృష్ణుడు వచ్చేసి మళ్ళీ ఇప్పుడు వచ్చేసి రాజభారాన్ని మోస్తున్నాడు, రాజ్యాన్ని పరిపాలిస్తున్నాడు. ఆ తర్వాత ఒకసారి ఈ బృందావనం భావన గుర్తొచ్చిందంటే ఆ పాత ఫ్రెండ్స్ గాని గోపికలు గాని వీళ్ళందరూ గుర్తొస్తే మళ్ళీ ఈ రాజ్యాన్ని వదిలేసి బృందానికి వెళ్ళిపోతాడు. సో కాబట్టి అప్పుడు మీరందరూ 16,000 మంది రాణులందరూ మరి భర్తకు దూరం అయిపోయినట్టుగా మీకు కష్టం కలుగుతుంది. కాబట్టి కృష్ణుని దగ్గర రాకుండా చూడండి, ఎప్పుడైతే మీరు మొత్తం అంత ప్రొటెక్షన్ చేస్తారో అప్పుడు నేను చెప్తాను అని చెప్పేసి చెప్తుంది అన్నమాట. సో వీళ్ళందరూ ఏం చేయ ఒక సపరేట్ ఒక ప్లేస్ కి వెళ్లేసిన తర్వాత సపరేట్ అంతఃపురానికి వెళ్లిన తర్వాత మొత్తం అన్ని విండోస్ డోర్స్ అన్ని క్లోజ్ చేసేసి వీళ్ళందరూ మొత్తం అందరు గ్యాదర్ అయ్యేసి మధ్యలో రోహిణీదేవిని కూర్చోబెట్టేసి బయట నుంచి డోర్ లాక్ చేసేసి బయట సుభద్రాదేవిని పెట్టినారన్నట్టు. ఆమె వచ్చేసి ద్వారపాలకురాలు. సో ఆమెను పెట్టేసి ఎట్టి పరిస్థితుల్లో కృష్ణుడు రాకూడదు, కృష్ణుడు సరౌండింగ్స్ లో ఉండకూడదు, అది ఆమె మొత్తం రాకోకుండా చూడాలన్నట్టు. సో ఓకే, మొత్తం అరేంజ్మెంట్ అయిపోయింది. రోహిణీదేవి లోపల కృష్ణుని యొక్క ప్యాషన్స్ చెప్పడం ప్రారంభించింది అన్నట్టు. కృష్ణుడు ఏ విధంగా ఇక్కడికి గోకులానికి ఎలా వచ్చినాడు, ఏ విధంగా చిన్నప్పుడు పూతన సంహారము, మిగతా తృణావర్తుడు మీద బాలలీలలు వెన్నను సంహరించడము, గోపికల యొక్క వస్త్రాలు అపహరించడము, మొత్తం అన్ని లీలలు చెప్పడం ప్రారంభించింది అన్నట్టు. ఈ మధ్యలో ఏమంటే ఈ లీలలు వచ్చేసి భగవంతుని యొక్క లీలలు ఎంతో చాలా నెక్టేరియన్ గా ఈమె ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. సాక్షాత్గా ఈమె చూసిన ఆమె ఆ మాతృవాత్సల్యంతో ఈమె ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం, వివరిస్తున్నారు. ఆ మాతృవాత్సల్యానికి మొత్తం అందరూ ఇన్వాల్వ్ అయిపోయి వింటున్నారు. మొత్తం అందరూ వాళ్ళ ఎక్స్టర్నల్ కాన్షియస్నెస్ ఆ ప్యాలెస్ లో ఏం జరుగుతుంది మర్చిపోయినారు. ఆ తర్వాత ఈమెకి సుభద్రాదేవికి కూడా చాలా ఇన్క్విజిటివ్నెస్ కలిగింది అన్నట్టు, ఏం జరుగుతుంది లోపల ఏం వింటున్నాను. అబ్సల్యూట్ పిన్ డ్రాప్ సైలెన్స్ వలన ఈ రోహిణీదేవి చెప్పే నీళ్ళంతా మొత్తం సౌండ్ ఈమె తలుపుకి దగ్గర చెవి పెట్టేసి వింటా ఉంది, మొత్తం రోహిణీదేవి చెప్పే లీలలన్నీ వింటున్నప్పుడు ఈమెకు సుభద్రాదేవికి కూడా చాలా అంటే ఈమె కూడా వినలేదు ప్యాషన్స్ ఇవి. సో ఈ లీలలన్నీ వినేసరికి ఈమె మొత్తం బయట డోర్ బయట కూడా ఏం జరుగుతుంది అనేది ఈమె మర్చిపోయింది. ఆ తర్వాత ఈమె ఎంత ఇన్వాల్వ్ అయిపోయిందంటే ఆమె బాడీలీ ట్రాన్స్ఫర్మేషన్స్, అంటే భక్తిరసామృతలో చెప్పినట్టు రకరకాల సాత్విక ప్రదర్శనలు, అంటే సాత్విక వికారాలంతా కలుగుతాయన్నట్టు. అంటే ఇవి తన్మయ భావాలు కలిగినప్పుడు ఈమె వచ్చేసి ఫుల్ బాడీ అంతా నిశ్చేష్టరాలైపోయింది, అంటే మోషన్లెస్ అన్నట్టు, చేతులు కదలకపోవడము, కాళ్ళు కదలకపోవడము, అది ఈవెన్ ఆ బాడీలీ డిస్టార్షన్స్ ని దేహం ఏ విధంగా మార్పు చెందుతానని కూడా ఆ తన్మయత్వంలో ఈమె అబ్జర్వ్ చేసుకోలేకపోయింది. ఆ తర్వాత కంటిన్యూ లీలలు వింటా ఉంది, కళ్ళు స్ప్రెడ్ అయిపోయినట్టు. ఇలా చేశాడా భగవంతుడు, ఇటువంటి లీలలు చేశాడా ఇంత, అంటే మొత్తం అఖిలాండ బ్రహ్మ ఏమి అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు మొత్తం అన్ని విశ్వాల్ని పరిపాలించేవాడే, ఇటువంటి లీలలు చేసి అందరినీ ఆనందింపజేసినాడని చెప్పేసి ఈమె అస్థాని చవిత్ర కళ్ళు పెద్దవి చేసిందండి. కళ్ళు పెద్దవి చేసాయి, ఏం నిత్యస్వాలైనప్పుడు కాళ్ళు చేతులంతా లోపలికి సింక్ అయిపోయినాయి అన్నట్టు. ఆ టైంలో ఈవెన్ ఈమె బయట ఏం జరుగుతుందో అబ్జర్వ్ చేయలేదు. అదే టైంలో కృష్ణుడు బలరాముడు కూడా ఆ దారిలో వస్తున్నారంట. వస్తున్నప్పుడు ఈ సుభద్రదేవి తలుపు కట్టుకునేసి మొత్తం వింటోంది, ఈమెకి ఎక్స్టర్నల్ కాన్షియస్నెస్ లేదు ఏం జరుగుతుందని. ఆ తర్వాత కృష్ణ బలరాములు వచ్చేసి ఈమెను అబ్జర్వ్ చేస్తున్నారు. స్ట్రేంజ్ ఫామ్ లో ఈమె కనపడింది, ఈమె తన్మయత్వంలో కనపడేసరికి ఆ కృష్ణ బలరాములకు అర్థమైంది సంథింగ్ ఏదో లోపల ఏదో జరుగుతా ఉంది, అది చాలా అన్యూజువల్ థింగ్ జరుగుతుంది, అసాధారణమైన విషయం ఏదో లోపల జరుగుతుంది అని చెప్పేసి వీళ్ళు కూడా అక్కడికి వచ్చేసి నెమ్మదిగా ఈమెకి బాహ్య స్మృతి లేదు సుభద్రకి. ఆ తర్వాత వీళ్ళు కూడా మొత్తం అన్ని లీలలన్నీ వినడం స్టార్ట్ చేస్తున్నారు అన్నట్టు. ఎప్పుడైతే కృష్ణ బలరాములు లీలలు వినడం ప్రారంభించినారో వాళ్ళు కూడా ఈ సేమ్ ఈ సాత్విక తన్మయ భావాలన్నీ వీళ్ళు ప్రదర్శించినారు. సో అదే టైంలో ఏమైంది, ఏమైతే సుభద్రదేవి ఏ విధంగా ఇట్లా కళ్ళు పెద్ద అయిపోయేసి చేతులంతా ముడిచుకుపోయేసి కాళ్ళు అంతా అయిపోయి బాడీ స్టిఫ్ అయిపోయి ఏ విధంగా ఇట్లా నిశ్చేస్తాలు అట్లా స్టన్ స్టన్ అంటే ఇప్పుడు ఏదైనా చూడరాని విషయము జరగంది ఆ ఏదైనా చూస్తే అవాక్ అయిపోతారు కదా స్టన్ అయిపోతాం, అటువంటి స్టేటస్ అయిపోయింది అన్నట్టు, అటువంటి పరిస్థితి ఏర్పడింది. సో అదే పరిస్థితి కృష్ణుడు బలరాముడు నేను చేసిన ఇటువంటి లీలలు వీళ్ళకందరికీ ఇంత ఆనందాన్ని కలిగించిన నేను చేసిన ఈ లీలలతో అని చెప్పేసి కృష్ణుడు బలరాముడు వీళ్ళు కూడా ఫుల్ ఆ విధంగా తన్మయంలోకి వెళ్లిపోయేసి కళ్ళు పెద్దవైపోయినాయి, కళ్ళు పెద్దవైపోయినాయి. ఇతను ఆశ్చర్యంతో నోరు పెద్దగా అయిపోయింది, భగవంతుడు నవ్వుతున్నాడు, ఫుల్ కంటెంట్ అయిపోయినాడు, నా డివోటీస్ హ్యాపీ అయిపోయినారు, భగవంతుడు కూడా చాలా బృందావనం లేదు చాలా ఆనంద ఎంజాయ్ చేస్తున్నాడు. సో ఈ విధమైన ఆ టైంలో నారదుడు వచ్చాడు అన్నట్టు. నారదుడు వచ్చేసి ఇప్పుడు ఇటువంటి తన్మయ భావంలో ఉన్నావు నీవు, ఇంత ఆనందం నీవు ద్వారకలు ఎప్పుడు నువ్వు ఎగ్జిబిట్ చేసిన లేదు. సో కాబట్టి నువ్వు ఇది చాలా ఆ ఫామ్ వచ్చేసి రెగ్యులర్ కృష్ణుడు శ్యామసుందరానికి అటువంటి ఆ జగన్నాథుడికి ఆ తన్మయ భావంలో ఉండే కృష్ణుడికి కంప్లీట్ ఫామ్ పోలిక లేదన్నట్టు. నువ్వు ఇంత తన్మయంలో ఇంత ఆనందంలో ఇంత నువ్వు ఇన్వాల్వ్ అయిపోయినావు కాబట్టి సో అప్పుడు భగవంతుడు ఎప్పుడైతే ప్లీజ్ అయినాడో, ఎప్పుడైతే జనరల్ గా ఎవరైనా శ్రీమంతులు కానీ పెద్ద పెద్ద ధనికులు కానీ ఇంటి ఓనర్స్ కానీ ఫుల్ హ్యాపీగా ఉన్నారనుకోండి, అప్పుడు చిన్న చిన్న సర్వెంట్స్ ఏం పోయి కోరుకున్నప్పుడు గ్రాంటెడ్ అని చెప్పేసి తిరిచేస్తారన్నట్టు. సో నారదముని ఆ మంచి ఇన్సిడెంట్ చూసుకునేసి ఇటువంటి పరిస్థితి చూసుకుని ఇమీడియట్ గా వచ్చేసి భగవంతుడా నువ్వు ఫుల్ ఆత్మరావణువి, అయినప్పటికీ కూడా భగవంతుని యొక్క లీలలో నువ్వు ఇన్వాల్వ్ అయిపోయి నీవు కూడా చాలా ఆనందపడుతున్నావు. సో ఇదే పరిస్థితిలో ఇదే ఫారం లో నువ్వు మొత్తం అందరికీ ఆ భూలోకంలో ప్రజలకందరికీ నువ్వు ఇదే రూపంలో నువ్వు దర్శనమివ్వాలి అని చెప్పేసి ఇతను రిక్వెస్ట్ చేసుకుంటాడంట. సో అతను ఆల్రెడీ భగవంతుడు ఫుల్ బ్లిస్ లో ఉన్నాడు అన్నట్టు. ఆ తన్మయత్వ భావంలో మొత్తం ఆ నారదుడికి వచ్చేసి నారదు అడిగిన వరాన్ని గ్రాంట్ చేసేస్తాడు, ఒప్పుకున్నాడు అన్నట్టు. సో ఆ విధంగా మొట్టమొదట ఈ భగవంతుని యొక్క ఈ తన్మయ స్వరూపాన్ని అందరూ దర్శించడం జరిగింది. అది ఆ రూపం మళ్ళీ ఇప్పుడు ఉన్న మనం చూసే పూరి క్షేత్రంలో ఏ విధంగా వచ్చింది అనేది నెక్స్ట్ దానికి కంటిన్యూటీ లీల అన్నట్టు. సో ఒరిస్సాలో వచ్చేసి ఇతను ఇంద్రజిమ్న రాజు వచ్చేసి అతను రాజు రాజ్యాన్ని పరిపాలిస్తున్నాడు. అతను వచ్చేసి చాలా పవిత్ర భక్తుడు, సిన్సియర్ డివోటీ. ఇతనికి వచ్చేసి భగవంతుని ముఖాముఖి దర్శనం చేసుకోవాలని చెప్పేసి చాలా స్ట్రాంగ్ డిజైర్ ఉందన్నట్టు. సో ఇతని కోరికని తీర్చడానికి అని చెప్పేసి అతనికి ఆస్థాన పూజారి ఉన్నాడు ఒకతను, విద్యాపతి అని చెప్పేసి. సో అతను వచ్చేసి అతనికి చెప్తాడు అది ఇటువంటి నా ఇట్లా భగవంతుని ముఖానికి చూడాలా, భగవంతుని సంభాషించాలా, భగవంతుని పూజ చేయాలా, భగవంతుని చాలా గ్రాండ్ గా వర్షిప్ చేయాలా అని చెప్పేసి ఇతని కోరికను వెలిబుచ్చుతాడు అన్నట్టు. సో విద్యాపతి వచ్చేసి మరి నెక్స్ట్ నియర్ బై ఎక్కడ భగవంతుని ఎక్కడ మందిరం ఉంది విగ్రహం ఉంది అని చెప్పేసి వెతకడానికి అన్నట్టు అతను మొత్తం అంతా సర్వే చేస్తాడు. సర్వే చేసిన తర్వాత అతనికి తెలుస్తుంది, న్యూస్ తెలుస్తుంది, భగవంతుడు మహావిష్ణు రూపంలో నీలాచలం, నీలాచలం అనేది ఒక కొండ, ఆ కొండపైన వచ్చేసి భగవంతుడు నీలాచలంలో శ్రీకృష్ణుడు శ్యామసుందరం ఫామ్ లో ఆ భగవంతుడు ఉన్నాడు అని చెప్పేసి ఇతను న్యూస్ సంపాదిస్తాడు అనట. సో ఇతను న్యూ విద్యాపతి వచ్చేసి రాజుని ఎట్లయినా అక్కడికి తీసుకుని వెళ్లేసి భగవంతుని దర్శనం చేపించాలి. దర్శనం చేపించిన తర్వాత ఇది ఇతని కోరిక సంతృప్తి చెందుతుందని చెప్పేసి ఇంద్రదీవునికి చెప్తాడన్నా. ఇట్లా మనం నీలాద్రికి నీలాచలానికి వెళ్ళాలి, అక్కడికి వెళ్తే అక్కడ మనం మీరు భగవంతుని ముఖాముఖి దర్శించవచ్చు, మీరు పూజ చేయవచ్చు అని చెప్పేసి ఇతను చెప్తాడు. సో మొత్తం రాజు మొత్తం పరివారంతో సహా మొత్తం అడవికి వెళ్తాడన్నట్టు. అడవికి వెళ్లేసి ఆ నీలాచలానికి కొండకు వెళ్లేసరికి మొత్తం వాళ్ళంతా ఎక్కుకుండా వెళ్లేసరికి ఎక్కడైతే ఇంతకుముందు విద్యాపతి చూశాడో భగవంతుణ్ణి, ఆ నీలమాధవుణ్ణి, ఆ నీలమాధవుడు ఈ రాజు వెళ్లేసరికి భగవంతుని యొక్క విగ్రహం డిసపీర్ అయిపోయింది అన్నట్టు. విద్యాపతి చూసేసి కన్ఫర్మేషన్ చేసుకుని వచ్చాడు. ఆ తర్వాత రాజుని తీసుకుని వెళ్లేసరికి భగవంతుడు ఆ ప్లేస్ లో లేడన్నట్టు, డిసపీర్ అయిపోయినాడు. డిసపీర్ అయిపోయేసరికి ఇంద్రజిమ్మునికి ఇంకా అతను చాలా గ్రేట్ హోప్ తో వచ్చినాడు అన్నట్టు, భగవంతుని దర్శనం చేసుకునేసి సేవ చేయొచ్చు అని చెప్పేసి. అతను కోరిక తిరగపోయేసరికి ఇతను నేను ఇంకా ప్రాయోపవేశం చేస్తాను అని చెప్పేసి రాజ్యానికి తిరిగి వచ్చేసి తీవ్రంగా ప్రాయోపవేశం అంటే ఆహార నిద్రాహారాలు లేకోకుండా ఆ శరీరాన్ని శుష్కింపజేసి ఆ విధంగా శరీరాన్ని సాలించేసి మరణించడం అన్నట్టు. సో ఆ విధంగా నేను ఇప్పుడు మన టైంలో చెప్పాలంటే నిరాహార దీక్ష. కాకపోతే ఈ నిరాహార దీక్ష అనేది ప్రస్తుతం వాళ్ళు వచ్చేసి వాళ్ళ సొంత ఓన్ డిజైర్స్ ప్లీజ్ చేసుకోవడానికి, వాళ్ళ సొంత కోరికల్ని తీర్చుకోవడానికి ఈ దీక్షను ప్రారంభిస్తారు. కానీ ఒరిజినల్ గా ఇటువంటి వ్రతాలు వచ్చేసి కేవలం భగవంతుని యొక్క సంతృప్తికే పాటించాల్సిందన్నమాట. సో భక్తుడు ఇంద్రజీవుడు కాబట్టి దాని యొక్క ప్రయోజనం తెలుసుకున్న వాడు ఇతను ప్రాయోపవేశాన్ని భగవంతుని యొక్క భగవంతుడి దర్శనం జరిగితేనే నేను సాధిస్తాను అన్నట్టుగా అంతవరకు కోరిక తీరే వరకు ఈ విధంగా ఈ వ్రతంలో ఉంటారన్నట. సో ఇతను రాజ్యంలోనే అంటే అతను రాజమందిరంలోనే కూర్చునేసి ప్రాయోపవేశాన్ని ప్రారంభించాడు, వ్రతం స్టార్ట్ చేశాడు. చేసిన తర్వాత అతను ఫుల్ సమాధులు భగవంతుడి పైన ధ్యానం చేస్తూ అన్ని నిద్రాహారాలు మానేసి ధ్యానంలో భగవంతుడి మన ధ్యానంలో కూర్చున్నాడు అన్నట్టు. సో ఇతను ఎప్పుడైతే అతను కంటిన్యూస్ ఇంటెన్స్ గా ధ్యానంలోకి నిమగ్నం అయిపోయాడు, ఆ కృష్ణుడు వచ్చేసి అతనికి అది స్వప్నం కాదు, స్వప్నం అంటే నిద్రలో వచ్చేది. ఇతను వచ్చేసి ఆ దివ్య స్మృతిలో ఇతను భగవంతుని యొక్క ధ్యానంలో నిమగ్నం అయిపోయాడు కాబట్టి ఆ దివ్య స్మృతిలో ఇతను భగవంతుడు వచ్చేసి అతనికి కనపడి చెప్పాడు, నువ్వు ఈ విధంగా ప్రాయోపవేశం చేయవలసిన అవసరం లేదు, నేను ఈ ఒరిస్సా వచ్చేసి బంగాళాఖాతం ఒడ్డున ఉండేదన్నమాట. సో నేను ఇది సముద్రంలో నుంచి నేను డిసపీర్ అయ్యింది నీ యొక్క కోరిక తీర్చడానికి. సో కాబట్టి నీవు నేను ఈ సేమ్ నేనే ఈ యొక్క ఒక పెద్ద దుంగ రూపంలో నేను వస్తాను, నన్ను తీసుకుని వచ్చేసి నీవు ఇక్కడ వర్షిప్ చేయవచ్చు, నన్ను ఆ దుంగ రూపంలో నేను అపీర్ అవుతాను, నన్ను మంచిగా రూపం చెక్కిస్తే నన్ను నువ్వు వర్షిప్ చేసుకోవచ్చు, నీ ఏ విధంగా అయితే కోరుకున్నావు అదే విధంగా నన్ను పూజ చేయవచ్చు అని చెప్పేసి చెప్పినాడు అన్నట్టు భగవంతుడు. సో ఆ విధంగా ఇతను భగవంతుని యొక్క మెసేజ్ అందేసరికి ఇతను ఆ ధ్యానం నుంచి బయటకు వచ్చాడు. బయటకు వచ్చేసి మొత్తం రాజ్యంలో ఉండే వీళ్ళకందరికీ ఆదేశించినాడు అన్నట్టు, మీరు వెళ్ళేసి ఇట్లా సముద్రం ఒడ్డుకు వెళ్ళండి, అక్కడికి వచ్చేసి భగవంతుడు దారు బ్రహ్మ రూపంలో ఆ భగవంతుని వచ్చేసి అది దుంగ కర్ర చెక్క అని చెప్పేసి అన్నాము, అది వచ్చేసి భగవంతుడికి భగవంతుని యొక్క పారపణ్యాలకు ఏ విధంగా తేడా తెలియదు. ఇప్పుడు భగవంతుని తయారు చేసే మెటీరియల్కి వాటికి దేనికి కూడా ఇవన్నీ భగవంతుని యొక్క విస్తరణ రూపాలు అన్నట్టు. యాక్చువల్ టోటల్ మొత్తం విశ్వమంతా కూడా భగవంతుని యొక్క విస్తరణే, ప్రతి ఒక్కటి కూడా భగవంతుని యొక్క శక్తి నుంచి వెలువడింది కాబట్టి ఇవన్నీ భగవంతుని శక్తికి భగవంతునికి అభిన్నవం కాబట్టి దేని నుంచైనా భగవంతుడు అపీర్ అవ్వచ్చు అన్నట్టు. అదేవిధంగా సిన్సియర్ డివోషన్ అంటే ఈవెన్ ప్రహ్లాదుల్లాగా నరసింహస్వామి పిల్లర్ల నుంచి అపీర్ అయినాడు అన్నట్టు. పిల్లర్ల నుంచి ఎట్లా అపీర్ కాగలడు, ఎట్లా రాగలడు అని చెప్పేసి మనం ఆశ్చర్యపోవడానికి అవసరం లేదు. భగవంతుడి మొత్తం భగవంతుడు వచ్చి ఇప్పుడు గవర్నమెంట్ ఏ విధంగా రాజ్యంలో లేకపోతే దేశంలో ఉండే ఏ వస్తువును చూసినప్పటికీ కూడా దాంట్లో గవర్నమెంట్ యొక్క మేనేజ్మెంట్ అనేది అర్థమవుతుంది. ఈ వాటర్ సప్లై కానీ, కరెంటు సప్లై కానీ, ఇంకా రోడ్లు క్లీనింగ్ కానీ, రోడ్డు వేయడం కానీ, ఇవన్నీ ఏ విధంగా జరుగుతున్నాయంటే గవర్నమెంట్ యొక్క ఆదేశాల వల్ల. సో దాని ద్వారా మనం గవర్నమెంట్ యొక్క ప్రెజెన్స్ని మనం ఫీల్ అవ్వచ్చు. అదేవిధంగా ఈ మొత్తం జగత్తులో ఏ యొక్క వస్తువు, ప్రతి ఒక్క వస్తువు వచ్చేసి భగవంతుని యొక్క శక్తి విస్తరణ అన్నట్టు. సో ఆ శక్తి నుంచి భగవంతుడు ఎక్కడి నుంచైనా అపియర్, అతను ప్రత్యక్షం కాగలడు. సో అదేవిధంగా భగవంతుని యొక్క డివోషన్, మనం సంపూర్ణంగా భగవంతుని డివోషన్ ప్రే చేస్తే భగవంతుడు ఏదైనా ఒక చెట్టు నుంచి అపియర్ కావచ్చు, ఒక స్టోన్ నుంచి అపియర్ కావచ్చు, ఇంకా ప్రహ్లాద లాంటి డివోషన్కి అపియర్ పిల్లర్ నుంచి అపియర్ కావడంలో ఆశ్చర్యం లేదన్నట్టు. సో అదే విధంగా భగవంతుడు వచ్చేసి ఇక్కడ దారు బ్రహ్మ అని చెప్పేసి వేదాలు వివరించిన స్క్రిప్చర్స్ లో చెప్పినారంట. దారు బ్రహ్మ అని చెప్పేసి అది ఒక పెద్ద దుంగ అన్నట్టు. సో అది వీళ్ళు రాజ్య బట్టలు వెళ్లేసరికి వీళ్ళు అది ఏమి దారు బ్రహ్మ అక్కడ వచ్చింది. సో దాన్ని బంగారు రథంలో తీసుకుని వచ్చేసి రాజ్యానికి తీసుకుని వచ్చారన్నట్టు. తీసుకుని వచ్చారు. ఇప్పుడు భగవంతుని ఏ విధంగా ఇందులోంచి మేనిఫెస్ట్ అవుతాడని చెప్పేసి ముందే భగవంతుడు మెసేజ్ ఇచ్చాడన్నట్టు. నీవు వచ్చేసి దాన్ని చెక్కించాలా అని చెప్పేసి చెప్పాడన్నట్టు. సో మొత్తం అతని రాజ్యంలో ఉండే ఎవరైతే శిల్పం చెక్కే వాళ్ళు ఉన్నారో వాళ్ళందరినీ శిల్పకారులను పిలిపించిన తర్వాత వాళ్ళు ఉలి పెట్టేసి శుద్ధితో కొట్టేసరికి ఈ ఉలి వచ్చేసి మొత్తం ముక్కలు ముక్కలు అయిపోతుంది అన్నట్టు. సో ఎంత పెద్ద శిల్పకారులు ఉన్నప్పటికీ సరే వాళ్ళు చెక్కేసరికి ఇది మొత్తం అన్ని విరిగిపోతుంది. విరిగిపోయేసరికి రాజు మళ్ళీ డిప్రెషన్కి గురైపోయినాడు అన్నట్టు. ఇంకా భగవంతుడు ఫామ్ రాదు దీని నుంచి అని చెప్పేసి అర్థం చేసుకునేసి మళ్ళీ అతను ప్రాయ ప్రవేశం చేయాలని చెప్పేసి అనుకుంటాడు. కానీ ఒక పుస్తకంలో ఎక్స్ప్లెయిన్ చేస్తుంది, అనంత మహారాణ అని చెప్పేసి ఒక శిల్పకారుడు వస్తాడన్నట్టు. అతనే వచ్చేసి ఈ దారు బ్రహ్మనే నేను చెక్కుతాను, నేను భగవంతుని ఫామ్ తయారు చేస్తానని చెప్పేసి అతనే వచ్చేసి రాజుకి వచ్చి నివేదిస్తాడు అన్నట్టు. రాజు వచ్చేసి హ్యాపీగా అతనికి ఇన్వైట్ చేస్తాడు, అతను మళ్ళీ అతనికి అరేంజ్మెంట్స్ చేస్తానట. సో కాకపోతే ఇతను ఒక కండిషన్ పెడతాడు, నేను శిల్పం చెక్కాలంటే నేను ఏ విధంగా చెప్తానో ఏ విధంగా చేస్తానని చెప్పేసి ఇది ఓపెన్ గా కాదు, మొత్తం నేను ఒక ప్లేస్ లో కంప్లీట్ గా నన్ను బంధించేసి నేను లోపల తాళం వేసుకునేసి నేను లోపల వర్క్ చేస్తాను, ఇది టోటల్ వర్క్ జరగడానికి 21 రోజులు పడుతుంది, అంతవరకు ఎవరే కానీ నన్ను డిస్టర్బ్ చేయడానికి వీల్లేదని చెప్తాడు. సరే అదే విధంగా జరిగినాయి అని చెప్పేసి ఇతనికి ఒక సపరేట్ గది ఏర్పాటు చేస్తారు. లోపలికి అన్ని ఇతనికి కావాల్సిన సామాగ్రి అంతా పెట్టింది సమకూర్చిన తర్వాత లోపల తాళం వేసేసి అతను పని ప్రారంభిస్తాడు. రాజు వచ్చేసి ఎంతో ఆత్రుతగా ఈ 21 రోజులు వెయిట్ చేయాలని చెప్పేసి బయటనే వింటూ అతను ఆ ఉలి సప్పుడు వింటున్నాడు అన్నట్టు. భగవంతుడు అతను ఏ విధంగా కొడుతున్నాడు ఆ సౌండ్ని వింటూ ఇక్కడ బయట ఓకే పని జరుగుతుందని చెప్పేసి ఒక విశ్వాసంతో, ఎప్పటికైనా భగవంతుని దర్శనం జరుగుతుందని చెప్పేసి ఒక ధైర్యంతో ఇతను చూస్తున్నాడు, బయటనే వెయిట్ చేస్తున్నాడు, ప్రచారాలు చేస్తున్నాడు అన్నట్టు. సో ఆ విధంగా 14 డేస్ జరిగిపోయేసరికి లోపల నుంచి సౌండ్ ఆగిపోయింది అన్నట్టు. లోపల నుంచి సౌండ్ ఆగిపోయేసరికి వర్క్ మొత్తం భగవంతుడు అపీర్ అయినాడా లేకపోతే ఇతను ఆల్రెడీ ముసల వ్యక్తి అన్నట్టు, ఇతను శిల్పకారుడు వచ్చినట్టును, ఇతను ముసలి వ్యక్తి, ఇతను ఏమన్నా పని ఆపేశాడా, టైర్డ్ అయిపోయాడా, ఏం పరిస్థితి ఏం జరుగుతుందని చెప్పి చాలాసేపు వెయిట్ చేశాడు. ఎటువంటి రెస్పాన్స్ లోపల నుంచి రాకపోయేసరికి ఇతను ఆతృతతో తట్టుకోలేక చాలా మంది ఆపినారు, కానీ అందరినీ కాదని ఇతను వచ్చేసి డోర్ ఓపెన్ చేశాడు అన్నట్టు. డోర్ ఓపెన్ చేసేసరికి లోపల ఈ యొక్క శిల్పకారుడు లేరు అన్నట్టు, శిల్పం చెక్కే అతను లేడు, మొత్తం ఉన్న ఐటమ్స్ అలాగే ఉన్నాయి. కాకపోతే లోపల ఆ దారు బ్రహ్మ ప్లేస్ లో 3 దేవతలు ఉన్నారన్నట్టు. 3 జస్ట్ ఏ విధంగా అంటే కన్నా జస్ట్ ఆ శిల్పం ఇంకా 3 ముక్కలుగా విభజించి ఒక షేప్, ఒక రా షేప్ అంటే కన్నా ఒక అంటే ఇంకా ఫైన్ డీటెయిల్స్ అని చెక్కలేదు, కాకపోతే ఒక షేప్, ఒక ఫామ్, రఫ్ గా ఫిగర్ తయారైంది అన్నట్టు, భగవంతుడు ఈ విధంగా ఉంటాడు అన్నట్టు. సో ఆ విధంగా అటువంటి ఫామ్ చూసేసరికి ఇతనికి రాజుకి చాలా దుఃఖం అయిపోయింది. నేను ఎందుకు ఇట్లా తొందరపడినాను, భగవంతుని ఇంకా కార్యం పూర్తి కాక నేను లోపలికి వచ్చేసాను, నేను భగవంతుని ఫామ్ చెక్కే దాంట్లో నేనే అవాంతరం సృష్టించినాను, కాబట్టి నేను ఇంకా బ్రతికి ఉపయోగం లేదు భగవంతుని కార్యానికి నేను అడ్డుపడిన తర్వాత అని చెప్పేసి మళ్ళీ అతను మళ్ళీ ప్రాయోపవేశానికి సిద్ధపడతాడు. మళ్ళీ భగవంతుడు వచ్చేసి ఇతను ఎప్పుడైతే మళ్ళీ ధ్యానంలో నిమగ్నం అవుతాడో అతను భగవంతుడు వచ్చేసి మళ్ళీ మెసేజ్ ఇస్తాడు, నీవు ఈ విధంగా తలుపు తోసుకుని లోపలికి రావడం ఇది వచ్చేసి నీ యొక్క ఆందోళనతో నీవు వచ్చినది కాదు, ఈవెన్ అది కూడా నా యొక్క కోరిక వలన జరిగింది, కాబట్టి ఈ మూడు విగ్రహాలు ఇదే విధంగా ఉంటాయి, వీళ్ళు వచ్చేసి జగన్నాథుడు బలదేవుడు సుభద్ర అని చెప్పేసి చెప్తాడు. వీళ్ళకి నువ్వు ఇక్కడ మందిరం కట్టించి నన్ను నీవు విశేషంగా నువ్వు పూజ చేయవచ్చు అని చెప్పేసి చెప్తాడు అన్నట్టు. సో అది భగవంతుని యొక్క కోరిక వలన ఈ విధంగా జరిగిందని చెప్పేసి ఎప్పుడైతే ఇతనికి అర్థమవుతుందో ఇతను వచ్చేసి చాలా ఇతని భారం అంతా దిగిపోయేసి అతని యొక్క దుఃఖం అంతా నశించిపోయేసి ఆ భగవంతునికి ఒక కోరిక కోరుతాడు అన్నట్టు. భగవంతుడా, ఇది నీ కోరిక వలన జరిగింటే నా ప్రేయర్ ఏమి అని చెప్పేసి ఇతను నివేదిస్తాడు. కేవలం నీ టెంపుల్ వచ్చేసి ఓన్లీ 3 డేస్ మాత్రమే క్లోజ్ అవ్వాలి, ప్లస్ నీ చేయి తడి ఆరకుండానే ఎప్పుడు కంటిన్యూగా నివేదన అనేది జరుగుతుండాలి అని చెప్పేసి ఇతను ప్రేయర్ చేస్తాడు అన్నట్టు. సో భగవంతుడు ఆశీర్వదిస్తాడు, సో అలాగే చెయ్యి అని చెప్పేసి. సో ఎప్పుడైతే భగవంతుడు విగ్రహాలు రెడీ అయిపోయేసి భగవంతుని యొక్క మందిరము చాలా బ్రహ్మాండంగా అతను నిర్మించిన తర్వాత భగవంతుని యొక్క విగ్రహాలని ప్రతిష్ఠ చేయడానికి ప్రతిష్ఠ చేసే సమయం వస్తుంది. ప్రతిష్ఠ చేయడానికి ఇతను డైరెక్ట్ మనమందరం భగవంతుని ప్రతిష్ఠ చేయడానికి మనం అర్హులం కాదు, కాబట్టి నేరుగా ఈ సృష్టిలో ఉత్తమ వ్యక్తి ఎవరు అని చెప్పేసి బ్రహ్మదేవుని, బ్రహ్మదేవుడు అందరిలో కల్లా ఉత్తముడు అని చెప్పేసి అతను తీసుకుని వచ్చేసి బ్రహ్మచేతని ఇతను ప్రతిష్ఠించాలి అని చెప్పేసి కోరుకుంటాడు. సో బ్రహ్మని ఇన్విటేషన్ ఇవ్వడానికని వెళ్తాడు. మనం ఎట్లయితే టెంపుల్ ఇనాగరేషన్కి మొత్తం అంతా ఇన్విటేషన్ పిలుస్తాము, ఇతని కర్త ఇది వచ్చేసి ఇన్స్టాల్ చేసి చేయడానికి పూజారి వచ్చేసి బ్రహ్మని పిలిపించడానికి అని చెప్పేసి వెళ్తాడు. సో ఇక్కడ ఒక క్రిటికల్ పాయింట్ ఏం తయారైందంటే, ఆయన మనకి 100 సంవత్సరాలు లేకపోతే 1 సంవత్సరం ఎంతైతే ఉంటుందో మనం లోకాల పైకి వెళ్లే కొద్దీ మన కాల పరిమితి వచ్చేసి పైనకి వెళ్లేసరికి చాలా వేగంగా జరిగిపోతుంది అన్నట్టు. అంటే పైన వాళ్ళ ఉండే కాల పరిమితి ఒక రోజు జరిగిపోతే ఇక్కడ మనకి భూలోకంలో 1 సంవత్సరం జరిగిపోతుంది అన్నట్టు. సో ఇంద్రజిమ్న మహారాజు ఎంతటి శక్తివంతుడైతే అదే దేహంతో ఉన్నత లోకానికి వెళ్ళగలిగే శక్తి ఉందన్నట్టు. ఇప్పుడు మనం చంద్రలోకానికి వెళ్లాలంటే మనం సపరేట్ గా ఒక స్పేస్ షిప్ తీసుకునేసి వెళ్లాలి. ఈవెన్ ఈ స్పేస్ షిప్ కూడా అంతరికి తీసుకెళ్లడానికి ఫ్యూయల్ సరిపోలేదు, అది పెద్ద రూమర్, అది వాస్తవం కాదని చెప్పేసి కూడా తర్వాత మళ్ళీ ప్రూవ్ అయినాయి. ప్రభుపాద కూడా ఒక సపరేట్ గా పుస్తకం రాస్తారు, గ్రహాంతర సులభయానం. గ్రహాలకి వేరే గ్రహాలకు వెళ్లాలంటే ఒరిజినల్ ప్రాసెస్ ఏమి, అంతేగాని మనం ఈ విధంగా స్పేస్ షిప్ వేసుకునేసి వెళ్తే మనం చంద్రుని చేరిపోగలం అని చెప్పేసి అనుకోకండి, అది వీలు కాదు. ఎందుకంటే మనం ఈ శరీరంతో ఈ లోకం నుంచి ఇంకొక లోకానికి చేరేటటువంటి శక్తి మనకు లేదు. అక్కడ వెళ్ళినప్పటికీ కూడా శరీరం వచ్చేసి అక్కడ పరిస్థితులకి అనువుగా ఉండలేదు అని చెప్పేసి ప్రభుపాల వారు వివరిస్తారంట. సో ఇంద్రజున మహారాజు వచ్చేసి అతను దివ్యమైన భక్తుడు కాబట్టి అతను దేహ బాడీలీ కండిషన్స్ వచ్చేసి ఏ లోకం వెళ్ళడానికి కూడా అతనికి అనువుగా ఉందన్నట్టు. సో ఎప్పుడైతే మనం భక్తుడు వచ్చేసి ఈ దేహభావం నుంచి బయటికి వస్తాడో ఇదే శరీరంతో భగవద్ధం పోవడానికి కూడా అర్హతను సంపాదించుకోగలడు. ఈవెన్ మనం తుకారాం, భక్త తుకారాం యొక్క లీలలు చూస్తే అతను పవిత్ర భక్తుడు, శుద్ధ భక్తుడు, అతని మనసు పవిత్రము, బుద్ధి పవిత్రము, తెలివితేటలు అన్నీ పవిత్రమైనవి, కాబట్టి అతని దేహం కూడా పవిత్రమైనది. ఎంత పవిత్రమైందంటే భగవంతుడు ఎంతైతే పవిత్రుడో అంతటి పవిత్రం అతని దేహం కూడా ప్యూరిఫై అయిపోయింది, కాబట్టి అతను అదే శరీరంతో భగవద్ధం వెళ్ళడానికి అతనికి క్వాలిఫికేషన్ లభించింది అన్నట్టు. సో ఇదే విషయంలో ఈయన పురంధరదాసు కూడా ఒకసారి భగవంతుడు అదే ఆపర్చునిటీ ఇస్తాడు. ఈ శుద్ధ భక్తుల వాళ్ళ యొక్క దేహము భగవంతుని యొక్క దేహము రెండు సేమ్ సమాన స్థాయిలో ఎప్పుడైతే పవిత్రమవుతాయో అప్పుడే వీళ్ళు అదే శరీరంతో భగవద్ధాం పోవడానికి వీలవుతుంది అన్నట్టు. సో అటువంటి కేటగిరీ భక్తుడు అన్నట్టు ఇంద్రజిమ్నుడు. సో కాబట్టి అదే దేహంతో అతను బ్రహ్మలోకానికి వెళ్ళేసి బ్రహ్మకి ప్రార్థించి అతనికి రిక్వెస్ట్ చేసుకునేసి ఇట్లా జగన్నాథుని విగ్రహాలను ప్రతిష్ఠించాలని చెప్పేసి అతను ఆహ్వానించి పిలుస్తాడు అన్నట్టు. ఆహ్వానించి ఓకే నీవు ఎప్పుడైతే ఇన్స్టలేషన్కి రెడీ అని చెప్పేసి నువ్వు మొత్తం అన్ని అరేంజ్మెంట్స్ చెప్తావు, నాకు నువ్వు ప్రేయర్ చేస్తే చాలు, నీ ప్రేయర్తో నేను వచ్చేసి ఆ ఇన్స్టలేషన్ నేను వస్తానని చెప్పేసి ఇంద్రజిమ్నుడికి చెప్తాడు అన్నట్టు. సో ఆ తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఇంద్రజిమ్నుడు రిటర్న్ వచ్చేసరికి ఇక్కడ మొత్తం ఇతని రాజ్యం అంతా ఒక స్పెషల్ షేప్ తీసుకుంది. కిందకు వచ్చేసరికి అప్పటికే రెండు రాజులు గడిచిపోయినారు. ఇంద్రజిమ్నుడు, అతని తర్వాత ఇంకొక రాజు పరిపాలించినాడు, అతని తర్వాత ఇంకొక రాజు పరిపాలించినాడు. ఆ తర్వాత ఇద్దరు రాజులు ఇద్దరు రెండు జనరేషన్స్ పాస్ అయిపోయినాయి అన్నట్టు. మూడో రాజు ఇక్కడ వచ్చినాడు, అతని పేరు వచ్చేసి గాలమాధవ. ఈ రాజు వచ్చేసి అప్పుడు ప్రస్తుతం ఒరిస్సాని పరిపాలిస్తున్నాడు. ఇతను ఇంద్రజిమ్న మహారాజు ఎప్పుడైతే రిటర్న్ భూలోకానికి వచ్చేసి టెంపుల్ దగ్గరికి వెళ్తే అక్కడ పెద్ద ఇసుక తిన్నెలు ఉన్నాయన్నట్టు. అంటే అది మొత్తం అతని టెంపుల్ అంతా ఒకసారి ఈ ఇసుక తుఫాను వచ్చేసి మొత్తం టెంపుల్ అంతా ఇసుకతో కప్పబడిపోయింది. ఇసుకతో మొత్తం కవర్ అయిపోయేసరికి అక్కడ ఈ గాలమాధవ ముందే దాన్ని మొత్తం ఇసుకనంతా తొలగించేసేసి ఆ టెంపుల్ ని డిస్కవర్ చేసి మొత్తం అంతా శుభ్రం చేసి రెడీగా పెట్టాడన్నట్టు. ఈ ఇంద్రజిమ్నుడు వచ్చేసరికి ఆ టెంపుల్ అతని డిఫరెన్స్ గమనించలేదు. టెంపుల్ రెడీగా ఉంది, భగవంతుడు రెడీగా ఉన్నాడు, ఇంకా ఇన్స్టలేషన్ కి బ్రహ్మని పిలిస్తే సరిపోతుందని చెప్పేసి అతను అనుకుంటున్నాడు. ఇంత లోపల లోకల్ గా ఇంకొక రాజు ఉన్నాడు. ఇది అక్కడ చర్చ వచ్చేసింది, ఇది నేను కట్టించిన టెంపుల్ అంటే లేదు నేను కట్టించింది అని చెప్పేసి ఇద్దరు గాలమాధవుడికి ఇంద్రజిమ్నుడికి ఒక ఆర్గ్యుమెంట్ ప్రారంభమైంది అన్నట్టు. సో ఈ విధంగా ఒక పెద్ద కాన్ఫ్లిక్ట్ ఏర్పడేసరికి ఇంద్రజిమ్నుడు చూసిన వ్యక్తులు ఎవరు లేరు. అప్పటికే రెండు మూడు జనరేషన్స్ పాస్ అయిపోయినాయి. ఇంద్రజిమ్నుడు ఇతనే కట్టించినాడని చెప్పేసి చెప్పడానికి ప్రూవ్ చేయడానికి ఎవరు లేరు అన్నట్టు. సో ఈ గాలమాధుడు వచ్చేసి అతను రాజు ప్లస్ ఇతను నేనే అతను క్లెయిమ్ చేసినకి అతను చూసిన వాళ్ళందరూ ఉన్నారన్నట్టు. సో అటువంటి పరిస్థితిని క్లారిఫై చేయడానికి అక్కడ ఒక చెట్టు మీద ఒక కాకి ఉండే అన్నట్టు. అది వచ్చేసి అది స్పెషల్ కాకి, అది వచ్చేసి ఎన్నో యుగ యుగాల నుంచి వస్తుంది. అది దాని పేరు వచ్చేసి భూషణ్ండి. ఆ భూషణ్ కాకి వచ్చేసి ఈ యొక్క టెంపుల్ మందిరం నిర్మాణం చేసినది కూడా ఇది చూసింది అన్నట్టు. చూసేసి అది వచ్చేసి గాలమాధవుడు వీళ్ళందరూ ఆర్గ్యుమెంట్ల మధ్యలో వచ్చేసి క్లారిఫై చేస్తుందంట, ఈ టెంపుల్ కట్టించింది అది ఇంద్రజిమ్నుడే, కానీ ఇతను బ్రహ్మకి ఆహ్వానం ఇన్స్టలేషన్ కి అతను ఆహ్వానించడానికి వెళ్ళినప్పుడు ఈ రెండు మూడు తరాలు జరిగిపోయేసి మీ తరం వచ్చిందని చెప్పేసి చెప్తుంది. సో అప్పుడు ఈ ఇద్దరు రాజుల మధ్య ఒక మంచి అవగాహన ఏర్పడి సో ఇప్పుడు ఆహ్వానించడానికి మనం బ్రహ్మని పిలుస్తామని చెప్పేసి చెప్తారన్నట్టు. సో ఆ విధంగా బ్రహ్మదేవుడు వచ్చేసి మొత్తం దాన్ని ఇన్స్టలేషన్ చేసేసి అప్పటి నుంచి ఇది మొత్తం దివ్యంగా ఈ పూజలు అనేది ప్రారంభమవుతాయి అన్నట్టు. ఇది బ్రీఫ్ గా. ఆ తర్వాత మళ్ళీ సేమ్ జగన్నాథుడు నవదీప్ లో మాయాపూర్ దగ్గర నవదీప్ ధామం ఉంది, అక్కడ వచ్చేసి రాజాపూర్ లో జగన్నాథ్ బలదేవ్ సుభద్ర అన్నట్టు. ఇక్కడ జగన్నాథుడు జగన్నాథ్ పురిలో జగన్నాథుడు ఇద్దరు అభిన్నము అని చెప్పేసి ఎవరైతే పూరికి వెళ్ళలేని పరిస్థితి ఉంటుందో వాళ్ళు వచ్చేసి రాజాపూర్ లో జగన్నాథుని దర్శనం చేసుకుంటే పూరిలో జగన్నాథుని దర్శనం చేసుకున్న ఫలితం కలుగుతుందని చెప్పేసి నవదీప్ మహాత్మ్యంలో భక్తి వినోద్ ఠాకూర్లు చెప్తారన్నట్టు. సో ఇక్కడ ఒకసారి జగదీష్ గంగూలీ అనే వ్యక్తి ఇక్కడ ఎవ్రీ ఇయర్ వెస్ట్ బెంగాల్ నుంచి పూరికి వెళ్ళేసి అరౌండ్ అది 900 కిలోమీటర్ల దూరం అన్నట్టు. సో పూరికి రావాలంటే ఆ 16వ శతాబ్దంలో మొత్తం అడవులన్నీ దాటుకునేసి రావాలన్నట్టు. ఈ అడవులన్నీ దాటుకునే ఎవ్రీ టైం ప్రతి సంవత్సరము అక్కడ నుంచి అడవిలో మధ్యలో మొత్తం అందరూ గ్రామాలందరూ కలిసి పెద్ద గుంపుగా వెళ్ళేసి వెస్ట్ బెంగాల్ పూరికి వచ్చేసి భగవంతుని యొక్క రథయాత్రని చూసుకునేసి చేతనాపురం దర్శనం చేసుకునేసి మళ్ళీ రిటర్న్ వెళ్ళేవాళ్ళు. దీనికి అట్లీస్ట్ ఒక 4 నెలలు టైం స్పెండ్ చేసేవాళ్ళు అన్నమాట. సో ఈ విధంగా చేస్తున్నప్పుడు ఒకసారి ఈ జగదీష్ గంగూలీ అనే వ్యక్తికి వచ్చేసి అతనికి ఒక సీరియస్ డిసీజ్ వచ్చేసి కళ్ళు కనపడుకోకుండా అతనికి అంధత్వం వస్తుంది అన్నట్టు. బ్లైండ్నెస్ వచ్చేసరికి ఇతను నేను పోలేకున్నానే అని చెప్పేసి ఇతను బాధపడుతూ అతను ఇంకా గంగా నదిలో నేను చనిపోయే దూకి చనిపోదానని చెప్పేసి అనుకుంటాడు అన్నట్టు. సో అతను అనుకున్నప్పుడు మరుసటి రోజు వెళ్దామని అనుకున్నాడు. ముందు రోజు రాత్రి వచ్చేసి భగవంతుడు అతనికి కళ్ళలో కనబడించి నీవు చనిపోవాల్సిన అవసరం లేదు, నీవు రేపు మార్నింగ్ నువ్వు స్నానం చేయడానికి వెళ్తే నిన్ను వచ్చేసి ఒక దుంగ నిన్ను తగులుతుంది, అప్పుడు నీకు మళ్ళీ చూపు వస్తుందని చెప్పేసి చెప్తాడన్నట్టు. సో ఆ విధంగా అతను మార్నింగ్ లేచి గంగా నదిలో స్నానానికి వెళ్లేసరికి ఒక పెద్ద దుంగ వచ్చేసి తగులుతుంది, తగిలేసరికి ఇతనికి చూపు మళ్ళీ వస్తుంది అన్నట్టు. చూపు వచ్చేసరికి నేను ఎవరో కాదు, నేను జగన్నాథుని, సో నన్ను నీవు ఇక్కడ ప్రతిష్ట చెయ్యి అని చెప్పేసి చెప్తాడు. అది దుంగ ఫామ్ లో ఉండేసరికి నువ్వు ఎవరి దగ్గరికి వెళ్లి అప్రోచ్ అవ్వాలని చెప్పేసి కూడా చెప్తాడు అన్నట్టు. చెప్తే అతను వచ్చేసి ఆ దుంగను తీసుకుని వచ్చేసి ఒక లోకల్ ఒక శిల్పకారుడు ఉన్నాడు, అతనికి వచ్చేసి కుష్టు అన్నట్టు. అతనికి చాలా తీవ్రమైన స్థాయిలో ఉందన్నట్టు. అంటే ఈవెన్ చేతులు కూడా మొత్తం ఆయన ఫింగర్స్ అన్ని పూర్తిగా లేవు, అతను ప్లస్ మొత్తం బాడీ అంతా ఈ గాయాలు అయి ఉన్నాయి, వాటి నుంచి రక్తము చీమంతా వస్తుందన్నట్టు. సో ఈ రకంగా అటువంటి పరిస్థితుల్లో ఉన్నాడు. నువ్వు అతని దగ్గరికి వెళ్ళేసి అతను చెక్కితేనే ఈ దుంగ వచ్చేసి దుంగల నుంచి నేను అవతరిస్తాను, ఇంకా వేరే ఎవరి దగ్గరికి ఇచ్చినప్పటికీ పని జరగదని చెప్పేసి చెప్తానన్నట్టు. కాకపోతే ఇంకొక విషయం కూడా చెప్తాడు, నువ్వు అతని దగ్గరికి వెళ్ళి రిక్వెస్ట్ చేసుకుని అతను ఒప్పుకోడు, కానీ నువ్వు సిన్సియర్ గా నువ్వు అతనికి కన్విన్స్ చేస్తేనే అతను పని స్టార్ట్ చేస్తాడు అని చెప్పేసి చెప్తాడు అన్నట్టు. సో ఇతను చాలా ఓల్డ్ ఏజ్ పర్సన్ అన్నట్టు, ముసలాయన అయిపోయాడు. దాన్ని మోసుకుంటూ వెళ్ళేసి మొత్తం అంతా ఊరంతా వెతికి వెతికి ఈ శిల్పకారుని పట్టుకునేసి అతని దగ్గర వెళ్ళేసి రిక్వెస్ట్ చేస్తాడు. అతను వెళ్లేసరికి అతను శరీరం అంతా గాయాలైపోయినాయి, పుండ్లున్నాయి, చీమ రక్తం వస్తుంది, అసలు కనీసం అతని రెండు చేతులతో ఏది పట్టుకునే పరిస్థితి కూడా లేదన్నట్టు. అయినప్పటికీ కూడా ఇతను వచ్చేసి ఆ శిల్పికి చెప్తాడు, నువ్వు ఎట్లయినా సరే దీన్ని చెక్కాల్సిందే, ఎందుకంటే ఇతను భగవంతుని యొక్క న్యాచురల్ డివోటీ అన్నట్టు. ఈ భక్తుడి వలనే ఇటువంటి కార్యం జరగగలదని చెప్పేసి జగన్నాథుడు చెప్తాడు. సో అతను వచ్చేసి ఇతను బాగా ప్రేరేపించేసరికి అతను కూడా ఇన్స్పైర్ చేసి జగన్నాథుడు ముందే ప్రామిస్ చేస్తాడు, ఎప్పుడైతే ఇతని జగన్నాథుని విగ్రహం చెక్కడం పూర్తి అవుతుందో అతను కుష్టు మొత్తం అంతా నశించిపోతుంది అని చెప్పేసి చెప్తాడు. ఎప్పుడైతే ఈ స్టేట్మెంట్ చెప్పేసరికి అతను కూడా చాలా ఆనందం కలిగి ఆ పని ప్రారంభిస్తాడు అన్నట్టు. ప్రారంభించేసరికి ఉల్లిని చేతులు పట్టుకునేసి కొడుతూ ఉంటాడు. ఇతను శిల్పం చెక్కినప్పటికీ కూడా మొత్తం శరీరం నుంచి బ్లడ్ వస్తూ ఉంటుంది, చీమ వస్తూ ఉంటుంది. ఇతనికి చేతులకి బాధకి శక్తి, అంటే ఈ చీమ రక్తం పోయేసరికి అతనికి చాలా బాధ కలుగుతూ ఉంటుంది, అతని శక్తి నశించిపోతా ఉంది అన్నట్టు. ఈ విధంగా శక్తి నశించిపోయేసరికి అతను ఫుల్ అతను కంప్లీట్ నిరుత్సాహానికి గురవుతాడు. నేను ఇంకా ఈ పని చేయలేను, నా వల్ల కాదు, భగవంతుడిని నేను చెక్కలేనని చెప్పేసి అతను విరమించుకుంటాడు అన్నట్టు. మళ్ళీ ఈ జగదీష్ గంగులు వచ్చేసి మళ్ళీ అతనికి ప్రే చేసి మళ్ళీ హెల్ప్ చేసి మళ్ళీ అతని ఉత్సాహాన్ని నింపి నువ్వు ఎప్పటికీ నువ్వు భగవంతుని విగ్రహం చెక్కడం పూర్తి అయిన సెకండ్కి నీకు డిసీజ్ క్యూర్ అయిపోతుందని చెప్పేసి మళ్ళీ స్ట్రాంగ్ గా చెప్పేసరికి మళ్ళీ ప్రారంభిస్తాడు. మళ్ళీ ప్రారంభించేసి ఆ విధంగా జగన్నాథుని విగ్రహం పూర్తి చేస్తాడు అన్నట్టు. పూర్తి చేసేసరికి ఆ మరుక్షణం ఇతనికి నశించిపోతుంది. సో ఈ భగవంతుడు పూరి క్షేత్రం నుంచి సీమంత ద్వీపం, నవద్వీపంలో సీమంత ద్వీపం అనే ఇక్కడికి ఏ విధంగా వచ్చాడు, పూరిలో జగన్నాథుడు, ఈ సీమంత ద్వీపంలో జగన్నాథుడు, ఇద్దరు అభిన్నం, ఇది ఎక్స్ప్లెయిన్ చేసే లీల ఇంకొకటి జరిగింది అన్నట్టు. అది మనం తర్వాత క్లాస్లో తెలుసుకుంటాం. ఓకే, జై శ్రీ శ్రీ రాధా గోవింద భగవానికి, శ్రీల ప్రభుపాదకి, గౌర ప్రేమానంది హరి హరి జై.